गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः, श्री मात्रे नमः, सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। గత కొన్నేళ్లుగా అంటే ప్రతి ఏడాది మనం ఇలాగా సంవత్సరాది శుభ సమయంలో ఇలా సమావేశమై మనం ఆ సంవత్సరం ఏ నామధేయంతో మనని పలకరించబోతోంది అనే విషయం మీద సత్సంగంలో ప్రస్తావిస్తూ పెద్దలందరూ అనేక విషయాలను ఉటంకిస్తూ అట్ ద సేమ్ టైం వాటిని గురుతత్వానికి అన్వయించుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ప్రతి ఏటా పంచాంగం శ్రవణం జరుగుతోంది. ఆ శ్రవణం చేసేటప్పుడు మనం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఆ వచ్చిన ఫలితాల వల్ల మనకి ఏ శుభాలు కలగబోతున్నాయి, ఏ అశుభాలు కలిగేందుకు అవకాశం ఉంది మనం తెలుసుకుంటూ వాటిని ఎట్లా అభినందించాలి అనే వాటి మీద మనం సద్గురు సాన్నిధ్యంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి పద్ధతుల ద్వారా మనం వారిని ఆశ్రయించినట్టు ఎటువంటి వారి ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటే మనకి ఎటువంటి స్వస్థత చేకూరుతుందో అవన్నీ మనం చేసుకోవడానికి సంకల్పం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ ఏడాది కూడా మనం పరాభవ గురుతత్వాన్ని అన్వయించుకుంటూ మనం సాధనలో ముందుకి పురోగతి ఎలా సాధించాలి అనే విషయం మీద మనం పెద్దల ద్వారా ఎన్నో విషయాలు ఇప్పటి వరకు విన్నాం. మన వ్యావహారికంగా పరిస్థితి నుంచి మనం బయటకు వచ్చేసాం. మెజారిటీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అందరూ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఆదాయ వ్యయాలతో కానీ రాజపూజ్యాల అవమానాలతో కానీ మనకి పెద్దగా సంబంధం ఉండదు. ఎందుకంటే వ్యావహారికంగా మనం కేవలం ఆధ్యాత్మికంగా మనం ముందుకు పోతున్నాం. చాలా మంది కొంతమంది అఫ్కోర్స్ వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలలో బయట ఉంటారు, అది తప్పదు. కానీ ఎలా అన్వయించుకోవాలనే విషయంలో మన గురుతత్వాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ అన్వయించుకుంటూ పోతున్నాం. నా విషయంలో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కూడా ఆదాయం తక్కువ, ఆదాయం చాలా ఎక్కువ ఉందండి, వ్యయం తక్కువ ఉంది. ఈసారి చూస్తే ఆదాయం తక్కువ ఉందండి, వ్యయం ఎక్కువ ఉంది. అలాగే రాజపూజ్యం అవమానం, రాజపూజ్యం లాస్ట్ తక్కువ ఉంది, ఆదాయం అవమానం ఎక్కువ ఉంది. ఈసారి రివర్స్ ఉందండి, రాజపూజ్యం ఎక్కువ ఉంది, అవకం అవమానం తక్కువ ఉంది. ఎట్లా మనం వీటిని అన్వయించుకోవాలి? నిజంగా లాస్ట్ ఇయర్ మనం చూసిన వాటిల్లో ఏదైతే మనం ఆదాయం ఎక్కువ ఉంది అనుకున్నామో ఆదాయం మనం నిజంగా ఫీల్ అయ్యామా? ఆ దెయ్యాన్ని నిజంగా ఫీల్ అయ్యామా? ఆ రాజపూజ్యం నిజంగా ఫీల్ అయ్యామా? అవమానం నిజంగా ఫీల్ అయ్యా? ఏది వస్తున్నాయో ఏవి పోతున్నాయి? ఆదాయం అంటే డబ్బు రూపంలోనే చూస్తామా? వ్యయం అంటే డబ్బు రూపంలోనే చూస్తామా? మనం ఆధ్యాత్మికంగా గురుతత్వాన్ని అన్వయించుకుంటున్నట్లయితే మనకి ఆదాయం అంటే ఏమి రావాలి, వ్యయం అంటే ఏమి పోవాలి? మనలో అరిసద్వర్గాలు ఉన్నాయి. మన గుణాలన్నీ మనని ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో విధంగా మనం పనిచేస్తున్నాయి. వాటిని అది మనని ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తున్నాయో అదే విధంగా మన ప్రవర్తనలు, మన స్వభావాలు బయటపడుతూనే ఉన్నాయి. వాటిని అభినందించడానికి మనం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం. కానీ ఎంత కృతకృత్యులు అవుతున్నాము అనేది మనం విచారణ చేసుకోవడానికే నిరంతరం సత్సంగాలను మనం పెట్టుకుంటూనే ఉన్నాం.
ప్రతి సత్సంగము ఇలా జరిగే ప్రతి సత్సంగము కూడా ఒక చిన్న సమీక్ష కార్యక్రమం లాగానే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్స్ రాసే చిన్నపిల్లల క్లాసుల దగ్గర నుంచి యూనిట్ టెస్ట్లు అంటారు, తర్వాత క్వార్టర్లీ అంటారు, హాఫ్ ఇయర్లీ అంటారు, ఇంకేవో అంటూ ఉంటాం, చివరికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ అంటాం, ప్రీ పబ్లిక్ అంటున్నాం, రకరకాల ఎగ్జామ్స్ పేర్లన్నీ పెడుతున్నాం. ఇవన్నీ ఒక విధంగా చూసినట్లయితే మనం గురు లక్ష్య మంత్రం తీసుకుని వాటిని సాధన చేయడానికి ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సత్సంగంలో మనం చేయవలసింది ఏంటంటే యూనిట్ టెస్ట్ తీసుకోండి. మామూలుగా అయితే మనకి నాకు తెలిసినంత వరకు నేను అనుకోవటం ఏంటంటే మనకి దసరాలోనూ ఆరాధనోత్సవాలు, సద్గురు ఆరాధనోత్సవాలలోనూ జరిగేవి ప్రీ పబ్లిక్ పబ్లిక్ లాంటివి ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్లయితే, కానీ ఈ మధ్యలో జరిగేవన్నీ యూనిట్ టెస్ట్ అనుకుంటాం. సో యూనిట్ టెస్ట్లలో మనం ఎప్పటికప్పుడు రాష్ట్ర మనం గూఢలక్ష్యార్థం తీసుకున్నప్పుడు మనం మన స్వభావం ఎట్లా ఉంటుంది, ఆ స్వభావంతో మనం ఎంతవరకు మార్పు మనం గమనించగలుగుతున్నాం, మనలో మనకు మనం ఎంతవరకు గమనించగలుగుతున్నాం అనేది ఒక రివ్యూ లాంటిది చేసుకుని దీనిలో మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఏదైనా ఉందా అనేది మనం చూసుకుని దీనిలో అంటే మనం నిరంతరంగా దైవ చింతన చేయాలని చెప్తున్నాం అండి. దైవ చింతన ఖచ్చితంగా చేయాల్సిందే. దైవ చింతన చేయాలనే పురణ స్పృహ నిరంతరం ఉండాలంటే కూడా సాధనలో మనం చేసే ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రెస్ చాలా ఉపకరిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది మనందరికి అనుభవంలోనే ఉన్న విషయమే. అసలు దైవ చింతన మనలో కలగాలంటే కలగాలన్న స్ఫురణ మనకి ఉండాలి. ఆ స్ఫురణ కలిగే లోపే మనకి ఏదో మాయ కర్ణేసి మనం ఏదో తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పు చేసిన తర్వాత మనకి ఎప్పుడూ గుర్తొస్తుంది. ఒక కొంతమందికి మన అదృష్టం బాగుంటే వెంటనే అది పొరపాటు చేసేదానికి అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు, ఎప్పటికో అనిపిస్తుంది, ఎవరో చెప్తే అనిపిస్తుంది, చెప్పకపోతే అనిపించదు. సో ఆ స్థితి నుంచి అసలు అంటే ఒక స్టెప్ ముందుకు వచ్చేసేసి మనం ఇప్పుడు నేను చేయబోయేది తప్పు అనే భావనకి మనం రాగలుగుతున్నామని, సో ఆ స్థాయికి మనం పోవాలంటే మనం ఎంత సాధన చేయాలి, ఈ సాధన చేసే క్రమంలోనే మనకి అది కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకు కలిగే ప్రతి ఆలోచన, ఇందాక మన ప్రసాద్ సోదరుడు చెప్పినట్టు మన ఆలోచన రాకముందు స్టేజ్ నుంచి ఆలోచన వచ్చిన తర్వాత అది కార్యరూపం దాల్చి బయటకు వచ్చి మన నోట్ల నుంచి బయటకు వచ్చేంత వరకు మనం ఎన్ని మార్పులకు లోనవుతున్నామో, ఆ స్వభావంలో మనకి ఎంత వస్తున్నాయి, అవి బయటకు వచ్చేసరికి ఎట్లా వస్తుంది, ఇవన్నీ మనం గమనించుకునే స్థాయికి మనం వెళ్ళగలిగితే మనం ఆ పొరపాటు జరగకుండా వెళ్లే స్థాయికి మనం వెళ్ళగలుగుతామని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు మనం చేసే కార్యక్రమాలలోనే ఈ విచారణ అనేది నిత్యము జరుగుతూనే ఉండాలి. అప్పుడు మనకి అన్ని ఆ అది ఏ ఒక విధంగా చూసినట్లయితే మననం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం, గుళ్ళో జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఆ సంకల్పాలు రకరకాల సంకల్పాలతో మనం వస్తూ ఉంటాము గుళ్ళో. ప్రతిరోజు కూర్చుని మనం సంకల్పాలు ఆచరి చెప్పిస్తున్నాం, మనం చెప్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఉదాహరణ చెప్పినట్టు దసరా సమయంలో కొన్ని విషయాలని రివ్యూ తీసుకున్నాము. ఆ రివ్యూ తీసుకున్న వాటిల్లో వాటిని మనం అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. మళ్ళీ కొత్త కొత్త విషయాలు ఏవి వస్తున్నాయి, ఆ వచ్చిన విషయాలంటే మనం గమనించుకోగలుగుతున్నామా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు మన పొద్దున్న కార్యక్రమంలోనే మహాన్యాసం తీసుకుంటాము. మహాన్యాసం తీసుకున్నప్పుడు మనం రుద్రుణ్ణి చేస్తుంటే కానీ మనం ముందుకు పోలేము. మనం రుద్రుణ్ణి రక్షించే అర్హత మనకి రాదు అని చెప్తున్నాము. రుద్రుణ్ణి మనల్ని మనం చేసుకునే క్రమంలో మనం ఎంత చిత్తశుద్ధిని మనం పాటిస్తున్నాము అనేది మనం విచారణ చేసుకుంటున్నామని కూడా కొంచెం రొటీన్ గా అయిపోతున్నాయండి. చాలా రొటీన్ గా మనం చేసేస్తున్నాం కార్యక్రమాలు. అలాగనే అపవిత్ర పవిత్రమో చెప్పుకోమంటున్నాము, అపవిత్ర పవిత్రం గొప్ప ముందు వెళ్ళిందని జరుపుకోమంటున్నాము. ఆ తర్వాత వెంటనే మెకానికల్ గా వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత నమస్కారం చేసుకోమంటున్నాము, నమస్కారం చేసుకున్న తర్వాత అర్చించడం చేయమంటున్నాము. హరిద్రిక నాయకుడిని చేసిన తర్వాత హరిద్రిక నాయకుడి మీద లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేస్తున్నాము. తర్వాత పశుపావతుల్ని చేస్తున్నాము, వాణి బ్రహ్మల్ని చేస్తున్నాము, అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాము. కూర్చోబెడుతున్నాము అనే స్ఫురణతో మనం ఆ కార్యక్రమం చేస్తున్నామా లేకపోతే లేదా మొదలు చెప్తూనే ఉంటాం. మన భూత పిశాచాలను బయటకు పంపించడానికి అక్షంతలు వేసి బయటకు పంపించేస్తున్నాము. అదేవిధంగా ప్రాణాయామం చేస్తున్నాము, తర్వాత సునీతి అని చెప్పి మనం అక్కడి నుంచి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాము. ఈ పళ్ళ్యాన్ని డిస్ట్రిక్ట్ జరిపి ఆ పళ్ళ్యాన్ని పళ్ళ్యాన్ని డిస్ట్రిక్ట్ జరిపేసేసి ఒక అంటే ఒక పరమాత్మను చూపించి అక్కడ కూర్చోబెట్టి మనం ఆవాహాన్ని స్వామిని మనం అభివృద్ధి కలుగుతున్నా మన గురువు దేవుని మనం అక్కడ చేస్తున్నా చేయం కదా. సో ఆ స్ఫురణతో మనం ఆ కార్యక్రమం చేస్తున్నామని నేను స్వామిని వచ్చి నా ఎదురకుండా చెప్పేసుకుని అభివృద్ధి అవుతావా అంటున్నాను. హృదయంలో ఆయన్ని మనం పెట్టుకుంటున్నాం. పెట్టుకున్నప్పుడు ఆ హృదయ స్థితంగా ఉన్న దేవుడిని మన అభిముఖంగా ఒక రూపంలో చూసుకుని మన ఆవాహన చేస్తున్న పూజ చేస్తున్నప్పుడు ఆ స్వామి పట్ల మన దృష్టి ఎట్లా ఉంది, ఆ పండాన్ని మనకి కలపకుండా జాగ్రత్తగా అక్కడే కూర్చోబెట్టుకుని మన స్వామి మన ఎదురకుండా కూర్చుంటాం, సద్గురుదేవి మన ఎదురకుండా కూర్చుంటే మనం ఎట్లా కూర్చుంటాం, జాగ్రత్తగా కూర్చుంటాం, పొరపాటు జరగనివ్వకుండా చేస్తుంటాం, అంత జాగ్రత్తగా ఆ స్వామి లేదా అనేది అంటే నిత్యం మనకు వచ్చే అబ్జర్వేషన్ లో వచ్చే విషయాలు ఇవన్నీ. ఈ అబ్జర్వేషన్ లో మనం ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నామా లేదా అనేది మనం విచారణ చేసుకుంటే కానీ మనకి తెలియదు. లేకపోతే రొటీన్ గా వచ్చేస్తాం, పళ్ళెం పెట్టేసుకుంటాం, పళ్ళెం పెట్టేసుకుని ఈ కార్యక్రమాలను చేసేస్తూనే ఉంటాం మనం. కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ తోటి మనం చేస్తున్నామా లేదా అనేది మనం విచారణ చేసుకుంటే కానీ మనకి తెలియదు. కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ తో చేసినప్పుడు మనకు వచ్చే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం మాత్రం మనకి దేంతో కంపేర్ చేసే ఆనందం కాదు. మీరు చూస్తూ ఉంటారు, చాలా సార్లు మీరు చేస్తూ ఉంటారు, అందరం మనం చేస్తూనే ఉంటాం. కానీ ఒకసారి ఎప్పుడో మనకి చాలా హ్యాపీగా ఒక్కసారి డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతాం. ఎందుకు డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతాము, ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం? సో అంటే మనం ఆ క్షణంలో ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుంది, డిస్టర్బ్డ్ గా ఉంటే హ్యాపీనెస్ కాదు. 100% ఇన్వాల్వ్ హ్యాపీనెస్ గా ఉంటే గట్టిగా చేయడానికి మన మానసికంగా ఎంత సంసిద్ధతతోటి ఆ కార్యక్రమంలో కూర్చుంటున్నాము అనేది మనకి ముఖ్యం. సో అది మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి, మనకి మనం ఎలా ఉన్నామని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మూర్తి గారిని కూర్చోబెట్టి ఆయన మాన్యాసం చెప్పమని నేను కూడా కర్తగా కూర్చుంటా, మొన్న మధ్య కూర్చున్నా అట్లా. నేను కూర్చున్నప్పుడు ఒక కర్తలాగా బిహేవ్ చేస్తున్నానా నేను, లేకపోతే ఒక నిజమైన భక్తుడిలాగా బిహేవ్ చేస్తున్నానా అనేది ఇక్కడ విచారణకు వస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడు రాదు, చేయించేటప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడమే ఎక్కువ ఫాలో అవుతాం మనం, ఎక్కువ చేస్తూ ఉంటాం, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటాం. బట్ నా దగ్గరికి వచ్చేసరికి నేను కూర్చున్నప్పుడు కరెక్ట్గా నేను అర్థం చేస్తున్నానా లేదా అంటే ఏంటి, 100% వాడికల్ అటెంటివ్ గా ఉండటం అనేది అవసరం. ఎందుకంటే దైవ కార్యానికి మనం ఎప్పుడైతే వచ్చామో ఆ దైవ కార్యం దగ్గర మనం చూపించాల్సిన శ్రద్ధని భక్తిని మనం అక్కడ ఇన్వాల్వ్మెంట్ మనకు వచ్చే ఆనందం అనేది ఉంది. అటువంటి ఆనందాన్ని మనం నిరంతరం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి అది ఏ కోరికలు సంకల్పాలతో వెళ్తున్నామో ఆ సంకల్పాల సిద్ధికి ఉపయోగిస్తుంది. సంకల్పాలు అసలు మనం చేయాల్సిన అవసరం లేదు అసలు, ఎందుకంటే స్వామికి తెలియని సంకల్పం ఏమన్నా ఉంటుందో మనకి ఉండదు, అన్ని తెలుసు ఆయనకి, మనకి మన ప్రాబ్లమ్స్ అన్ని ఆయనకి తెలుసు. కానీ మనం సంకల్పాలు చేస్తున్నాం. ఎందుకు సంకల్పాలు చేస్తున్నాం? బట్టి వ్యవహారికంగా మనం జీవితంలో జీవన విధానంలో ఉన్నాం కాబట్టి, సంబంధ బాంధవ్యాల్లో ఉన్నాం కాబట్టి మనం సంకల్పాలు చేస్తున్నాం. కానీ సంకల్పాలు చేస్తూనే మనం చివరికి వచ్చేసరికి అన్ని కూడా స్వామికి అర్పించేస్తున్నాం. ఆ స్వామికి అర్పించేస్తున్నాము అనే స్ఫురణ మనకి వస్తుందా? ఇచ్చిన తర్వాత ఏదిస్తే నేను తీసుకుంటాను అనే భావనతో మనం బయటకు వస్తున్నాను. చూడండి, అది మన యాక్చువల్గా మనం ఏంటంటే మనం పెళ్లి కావాలంటే పిల్లలకి పెళ్లి కావాలంటే ఉద్యోగాలు కావాలంటే దీపాలు కావాలంటే లేకపోతే ఇంకేదో కావాలంటే మొత్తానికి సంకల్పాలతో మనం అభిషేకాలు చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాము. ఇప్పుడు చివరికి మీరు తప్పు చేయించాలని ఏం చెప్తారు మీకు అర్చకుడు, మీకు పురోహితుడు ఏం చెప్తాడు మీకు? అంతా అయిన తర్వాత మీకు చెప్పి అతి సిద్ధిరస్తు ఇది సిద్ధిరస్తు అని సిద్ధిరస్తులు అన్నీ అయిపోతాయి. వాడు డెస్టిస్ మృత్యాచ అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు? చివరికి అదనే తీసుకుపోయి ఆయనకి స్వామికి అర్పించేస్తారు. సో అర్పించేసిన తర్వాత అర్థం ఏంటి? మనం దాన్ని ఏం చేసుకుంటున్నాం? నువ్వేజిస్తే అది నేను తీసుకుంటాను అని ఆయనకి మనం దాసోహం అంటున్నాం. ఆ టైంలో మనం చెప్తున్నాం, మనం ఇచ్చేవన్నీ ఇచ్చేస్తున్నాం, మన కోరికలన్నీ చెప్పేస్తున్నాం ఆయనకి. చెప్పేసిన తర్వాత బాబు నాకు చెప్పడం చెప్పేశాను కానీ నువ్వు మాత్రం ఏజిస్తే అది నేను తీసుకుంటాను, అది నీ ప్రసాదంగా నేను భావిస్తాను అనే భావనతో మనం ఆ కార్యక్రమం చేసుకుని బయటికి వస్తుంటే ఎందుకు చూడండి, ఆ స్వామి అన్ని చూస్తాడు, మీకు ఏం కావాలో నాకు ఇస్తాడు. కానీ ఆయన ఏది చేసుకునే ఆ తత్వాన్ని మనం డెవలప్ చేసుకోకపోతే, మనం నిష్కామ కర్మ చేస్తున్నామని చెప్పలేం. ఫలాపేక్ష రహితంగా మన పూజ చే మన పూజలు చేసుకోమని మనకి మన మహాత్ములు చెప్తున్నారు, మన గురువు గారు మనకి గురుదేవులు మనకి ఎక్కువ చెప్తూనే ఉన్నారు. ఫలాపేక్ష లేకుండా మనం చేసుకోవడం అంటే ఇదే. వ్యావహారికంగా ఉన్నాం కాబట్టి, సంబంధ బాంధవ్యాల్లో మనం ఉన్నాం కాబట్టి, మనకి ఇలా ఇహలోకంలో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని నెరవేర్చమని సొల్యూషన్ చూపించమని స్వామిని అభ్యర్థిస్తున్నాం. కానీ ఈ సొల్యూషన్ నువ్వేదిస్తే అది నేను తీసుకుంటాను అనే ఒక నిండు మనసుతోటి మనం అవన్నీ స్వామికి అర్పణ చేసినట్లయితే మనకి ఏది శ్రేయస్కరమో ఆ శ్రేయస్కరమైన విషయం ఆయన మనకు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అనే ఒక నమ్మకంతో మనం బయటికి వస్తున్నామా? ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకి నేను కేవలం అక్కడ సేవలో ఉన్నాను కాబట్టి సేవకు సంబంధించిన విషయాలు నేను చెప్తున్నాను, కానీ ప్రతి అంశంలోనూ మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఈ రకంగానే ఆలోచించాలి. ఈ క్షణంలో మనం ఒక పని చేస్తున్నామంటే దైవనామ స్మరణతో చేస్తున్నామా, లేకపోతే ఒక నిష్కామంగా చేస్తున్నామా, చిత్తశుద్ధితో చేస్తున్నామా? ఆ చేసిన పని వల్ల ఎటువంటి ఫలితం రాబోతుంది, ఆ ఫలితం నేను ఎలా స్వీకరించబోతున్నాను, ఆ స్వీకరించేది నిండు మనసుతో స్వీకరిస్తున్నానా, లేకపోయినట్లయితే దాన్ని మనం మళ్ళీ ఇలా ఇలా జరిగి ఉంటే బాగుండేది, అలా జరగలేదు, అలా జరగకుండా ఇంకోలా జరిగి ఉంటే బాగుండదు అనే ఆలోచనతో మనం చేస్తున్నాము అనేది మనం ఇదంతా కూడా రెగ్యులర్ గా మనకు వచ్చే విచారణ. ఈ విచారణ లేకపోయినట్లయితే మాత్రం మనం చేసేది ఎంత కార్యక్రమం అయినా కూడా అది ఆ రివ్యూలో ఎప్పుడు కూడా మనకి రావాల్సిన స్థాయికి మనం రాలేదనే మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఎందుకంటే మనం ప్రత్యేక చేసే ప్రతి సత్సంగంలోనూ లాస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు మనం మన స్వభావం గురించి ప్రస్తావించుకోవడం జరిగింది అక్కడ. అంటే మూల స్వభావం అంటే ఏంటి, మనకి మూలంగా మనకి ఎంత ఐడియల్ కండిషన్స్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామని అనుకున్నా కూడా మనలో ఉన్న ఆ పూర్వజన్మ సంస్కారం కావచ్చు, లేకపోతే గుణాలు కావచ్చు, వాటి వల్ల మనలో ఏర్పడే ముద్రలు ఏవైతే ఉండి అవి స్వభావం అనిపించుకుంటాయో ఆ స్వభావం అనేది స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో బయటపడి మన స్వభావం మన గుణాన్ని బయట పెడుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆ దానిని మనం అధిగమించడానికి ఎంత ట్రై చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాలా ఈజీగా చెప్పేస్తాం, నేను ఇంతేనండి, నాకు ఎవరన్నా ఇట్లా తప్పు మాట్లాడితే నేను భరించలేనండి అని. సో అంటే ఏంటంటే ఒక ఒక లెవెల్లో ఒక మనిషి మాట్లాడే మాటని తప్పుగా నేను భావిస్తున్నాను, ఆ తప్పు జరిగిందని నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా వెంటనే రియాక్ట్ అవుతాను. అంటే రియాక్ట్ అవడం అనేది నేచురల్ అన్నట్టుగా మనం భావిస్తున్నాం, కానీ ఆ రియాక్ట్ అవసరం లేదు అనేది విచారణ ఎప్పుడు మనం చేసుకోం. నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఇలా చేస్తే తప్పు కదా అని అంటామే తప్ప ఆ తప్పుని పాయింట్అవుట్ చేయగలుగుతున్నానని, ఎందుకు నేను ఎందుకు చేయగలుగుతున్నాను, ఎందుకు చేయవలసి వస్తుంది నాకు. సో నా ఆలోచన నేను పోయినట్లయితే నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషి తిట్టారు, ఒక మనిషి తిట్టబడ్డారు. సో తిట్టినవాడు ఎందుకు తిడుతున్నాడు, తిట్టబడినవాడు ఎందుకు బాధపడుతున్నాడు, ఈ రెండింటికీ తేడా ఏంటి? రెండింటికి ప్రేరణ ఒకటే కదా, ఆయన గుణాలు తిట్టిస్తున్నాయి, ఈయన గుణాలు బాధపడేటట్టు చేస్తున్నాయి. అసలు నేను బాధపడాల్సిన అవసరం ఏముంది, దేహమే నేను అనుకుంటే కదా. సో దేహమే నేను కానుకోవద్దని కదా మన సద్గురుదేవులు చెప్తున్నారు. సో ఇది ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల క్రితం నా గురు లక్ష్యార్థం ఇచ్చారు, ఆ తర్వాత ఎన్ని సత్సంగాలు జరిగినాయి, ఎన్ని సత్సంగాలలో ఎన్నిసార్లు మనం ఈ విషయం చెప్పుకున్నాము, ఎన్నిసార్లు మనకి దేహాత్మభావాన్ని మనం చేయడానికి మనం చేసే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి, గురుదేవులు సహకరిస్తారు. మనం ఆ భావన వచ్చినట్లయితే మనకి అభిమానం అడ్డం రాదు, అభిమానం అడ్డం రాదు. కాకపోతే మనం బాధపడడం అనేది ఉండదు, ఎవరైనా తిట్టినా కూడా మనం ఏం అనుకోము అనే భావన తిట్టుపడేవాడికి రావాలి. అసలు ఎందుకు తిడుతున్నానేమో, తిట్టాల్సిన అవసరం నాకేంటి, అంత తిట్టవలసినంత గొప్ప విషయం అది అనే భావన ఇతనికి రావాలి. ఈ రెండు ఎప్పుడు వస్తాయి అంటే మనకి మన స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది కూడా మనం ఎప్పటికప్పుడు విచారణ చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడో ఆ మధ్య చదివాను, సోషల్ మీడియాలో ఒకటి చదివాను నేను, ఒక ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక లేడీ బ్యాగేజ్ తో వచ్చి బస్సులో కూర్చుని, ఆ బస్సులో కూర్చున్న బ్యాగేజ్ అంతా సర్దుకునే క్రమంలో ఇతనికి తగిలిచ్చింది గట్టిగా, అతనికి బాగా దెబ్బ తగిలిందంట. సో ఆ దెబ్బ తగిలితే అతను ఏం మాట్లాడలేదు, రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వకపోయేసరికి ఈవిడికి ఫీల్ అయింది, అరే నేను దెబ్బ తగిలిచానికి బాగా అనుకోకుండా తగిలిపోయింది ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిందంట. సారీ చెప్తే అతను ఏమన్నాడు, ఏముందమ్మా చిన్న ప్రయాణం, ఈ ప్రయాణంలో కాసేపటో నేను దిగిపోతాను, దీనివల్ల నాకేం వచ్చింది నష్టం, నాకేం రాలేదన్నాడు. ఇది చిన్న ప్రయాణం, ఇందులో ప్రాబ్లం భయపడాల్సిన అంటే వర్రీ అవ్వాల్సింది ఏముంది అనే మాట బాగా స్ట్రైక్ అయింది. సెన్సిబుల్ లేడీ, ఆవిడ సెన్సిబుల్ లేడీ అవ్వకపోతే మనం అనిపించదు, అసలు ముందు సారీ చెప్పాలనే అనిపించదు. సారీ చెప్పింది అంటే ఆవిడకి మనసులో కొంచెం ఉంది, వెంటనే విచారణ చేసుకుందాడు. విచారణ చేసుకుంటే చిన్న ప్రయాణం కదా ఇది. ఈ చిన్న ప్రయాణంలో అంటే చిన్న లైఫ్ ఈజ్ ఎ స్మాల్ జర్నీ. వి కమ్ అసోసియేట్ అండ్ డిసోసియేట్. పర్పసెస్ మారుతూ ఉంటాయి, రిలేషన్షిప్ మారుతూ ఉంటాయి, బట్ మొమెంటరీగా మనకు కలిగే ఇన్కన్వీనియన్స్ అనేది తాత్కాలికమే కానీ పర్మినెంట్ కాదు అనే భావన ఉండబట్టి అతను ఒక స్థితప్రజ్ఞుడిలాగా ఉండి ఇంత చిన్న విషయానికి ఎందుకన్నా బాధపడడం, ఏం లేదు, ప్రాబ్లం లేదు, గో అహెడ్ అని అన్నారు. అతను అన్నాడు ఇంత చిన్న చిన్న విషయం అని చెప్పి అతను భావించాడు కాబట్టి అసలు ఇంత చిన్న పొరపాటు మాత్రం నేను ఎందుకు చేయాలని నేను కూడా బాధపడటం తప్పలేదు. సో అటువంటి విధంగా మనం ఆలోచించినట్లయితే పక్క వాళ్ళతో మనకి ఇప్పుడు కోపాలు పాపాలు వేసించాలు అనేది ఉండవు. ప్రతి చిన్న విషయానికి మనం రియాక్ట్ అవ్వడం మానేస్తే ఎందుకు మన ఎలా మానేస్తామండి? ఇట్లా అనుకుంటే మానేస్తాం, లేకపోతే అనుకుంటే మానేయం, అనుకోకపోతే మానేయం. దేహాత్మ భావాన్ని లేకపోయినట్లయితే ఈ చిన్న విషయమే కదా అనే భావన కలుగుతుంది, లేకపోతే దేహాత్మ భావాన్ని పోకపోతే ఆ చిన్న విషయం అనే భావన రాదు. నన్ను కొడతాడా లేకపోతే నన్ను తగ్గిస్తాడా, ఏం కడుగు అందించట్లేడా అనే స్థాయికి వెళ్తాం. సో ఆ స్థాయి నుంచి మనం ఈ స్థాయికి రావాలి అంటే మనం నిరంతరం మనం ఆ దైవ చింతన చేస్తూనే ఉండాలి. దైవం అంటే మన దైవం ఒకరే, ఇంకా వేరే దైవాలు లేరు మనకి. సో ఆ దైవ చింతన ఎప్పటికీ నడుస్తూ ఉండాలి. గురుబోధన ఎప్పటికప్పుడు మన మైండ్ లో పెట్టుకుని వాటిని స్మరణ చేసుకుంటూ మనన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ వెళ్తూ ఉంటేనే మనకి రివ్యూల్లో మనకి తెలుస్తూ ఉంటాయి ఈ సత్సంగాలలో. ఇప్పుడు ఒక్కొక్కరి ముఖస్థుగా ఒక్క విషయం మనం సద్గురుదేవులు పలికిస్తున్నప్పుడు ఇది మన విషయంలో ఎట్లా ఉంది అనేది ఎప్పటికప్పుడు విచారణ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడే ప్రసాద్ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది, నాకు లాస్ట్ టైం చూస్తున్నట్లే ఆదాయం 5 అన్నారు 14 14 అన్నారు, నాకేమైంది ఇప్పుడు, నా ఆదాయం ఏమైనా తగ్గిపోయిందా అని ఆలోచించాను. నా ఆదాయం ఏం తగ్గిపోలేదు. అంటే కొత్తగా ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటాయి కదా కొత్తగా ఆదాయం రావడానికి. సో ఉన్న ఆదాయమే ఉంది. వ్యయం ఏమిటి అనేది చూసుకోవాలి. వ్యయం ఏమిటి జరిగింది, నాలో ఏమైనా గుణాలు తగ్గిపోయా, గుణాలు ఏమైనా హరించబడ్డాయా, కోపం తగ్గిందా, లాస్ట్ టైంతో చూస్తే నా కోపం తగ్గిందా, లాస్ట్ టైంతో చూస్తే నేను ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం తగ్గించానా, ప్రతిదానికి నేను బాధపడడం తగ్గించానా, ఎవరన్నా ఏదైనా ఆనందంగా ఉంటే నేను ఈర్ష్యపడుతున్నానా, లేకపోతే అందరూ సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని నేను పంచుకోగలుగుతున్నానా. సో ఇవి వీటిల్లో ఏదైతే నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో ఆ నెగిటివ్ క్వాలిటీస్ ఆ వ్యయం కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే, అంటే వ్యయం ఇంక్రీజ్ అవడమే మంచిది కదా. అప్పుడు వ్యయం ఇంక్రీజ్ అయితే మనకి ఇలాంటి వ్యయం జరిగిందనుకోండి మన గుణాలన్నీ కూడా పోయినట్లే కదా, దాని ప్రకారం మన ఆదాయం పెరుగుతున్నట్లే కదా. సో ఆ విధంగా మన ఆదాయం పెరిగిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు వ్యయం కలిగిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. అట్లాగే రాజపూజ్యం కూడా అంతే. మనం చేసే సేవని సిన్సియర్ గా చేస్తున్నామా లేదా, ఆ చేసే సేవలో అంకిత భావం ఉందా లేదా, లేకపోతే ఏదైనా నన్ను చూస్తున్నారని చెప్పి భావంతో చేస్తున్నామా. చేసినట్లయితే చేసే ప్రతి అప్రిసియేషన్, సద్గురుదేవుల దగ్గర నుంచి వచ్చే ప్రతి అప్రిసియేషను, సద్గురుదేవుల దగ్గర నుంచి మనకి అందే ప్రతి ప్రోత్సాహము కూడా అది మనకి రాజపూజ్యం కింద లెక్క. అదేవిధంగా మనం చేసే పొరపాట్లు, ఇందాక చెప్పారు మన స్వరూపాన్ని మర్చిపోతే మనం చేసే తప్పు కార్యక్రమాలన్నీ పొరపాట్లు తప్పుల కిందకే వస్తాయి. సో ఆ తప్పులు మనకి అవమానం, అదే అవమానం. ఎందుకంటే మనని మనమే ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే మనకి తెలుస్తుంది మనం ఎక్కడ అవమానం పొందుతున్నామో, ఎక్కడ పొందుతున్నాము అనేది మనకు తెలుస్తుంది. ఇటువంటి ఇంట్రాస్పెక్షన్ అనేది మనం చేసుకోవడం కోసమే ఇటువంటి సత్సంగాలు ఉన్నాయని నా భావన. ఇటువంటి విషయాన్ని మీ ముందు పంచుకునే అవకాశం నాకు సడన్ గా కలిగింది అప్పటికప్పుడు. సో ఈ అవకాశం ఎంతవరకు నేను సద్వినియోగం చేస్తే కలిగానో నాకు తెలియదు. ఏం చేసినా సద్గురుదేవులే వారే నా చేత మీ ముందు ఇలాగా మాట్లాడించారు. పొరపాటు జరిగి ఉంటే, నేను తప్పుని మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఈ అవకాశం నాకు ఉగాది రోజున కలిగినందుకు సద్గురుదేవులకి మనపూర్వక నమస్కారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.